భగవాన్ బాబావారి అపారమైన అనుగ్రహ విశేషం చేత ఆదిశంకరుల చరిత్రను మనం తెలుసుకోవడానికి ఉపక్రమించాం. ఇప్పటి వరకు రెండు భాగాలు తెలుసుకున్నాం. ఆదిశంకరుల వారి యొక్క జీవిత విశేషాలు, రెండవ భాగంగా ఆదిశంకరాచార్యులు వ్యవస్థాపన చేసినటువంటి శంకర పీఠముల గురించి తెలుసుకున్నాం. అనగా జీవితము, సంస్థలు, ఈ రెండు తెలుసుకున్నాం. ఈనాడు శంకర భగవత్పాదుల యొక్క శిష్యుల విశేషములు, వారి యొక్క సాహిత్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంకరాచార్యుల యొక్క శిష్యులు జగత్ ప్రసిద్ధులైనటువంటి వారు, అద్వైత సామ్రాట్టు, సనాతన ధర్మ సారథి. ఆదిశంకరుల యొక్క శిష్యులు సామాన్యులై ఉంటారా? అందులో ప్రముఖులైనటువంటి వారు తరువాత కాలంలో ఆ మఠములకు పీఠాధిపతులుగా నియుక్తులైనటువంటి వారి యొక్క చరిత్రలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రథమంగా తోటకాచార్యుల వారు. హిమాలయాలలో జ్యోతిర్మఠం ఉన్నది, అక్కడ పీఠాధిపతిగా ఉన్నవారు తోటకాచార్యులు, స్వయంగా ఆదిశంకరుల యొక్క శిష్యులైనటువంటి వారు. ఈయన చరిత్ర వింటే మనకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది. తోటకాచార్యుల వారు నిస్వార్థ సేవకు ప్రసిద్ధిగాంచినటువంటి వారు. విద్యా వినయ సంపన్నులు తోటకాచార్యులు. ఎప్పుడు చిరునవ్వు మెదులుతూ ఉండేదిట. అప్రమత్తంగా ఉండేటువంటి వారు, ఉత్సాహంగా ఉండేటువంటి వారు, గురువుగారి యొక్క సేవలో కాలాన్ని గడిపేటువంటి వారు తోటకాచార్యులు. అంటే గురువుగారికి సంబంధించినటువంటి వ్యక్తిగత బాధ్యతలు కూడా తాను తీసుకుంటూ ఉండేవాడు. ఆశ్రమాన్ని శుభ్రం చేయడం, గురుగారి యొక్క వస్త్రములు కూడా శుభ్రం చేయడం, ఇలాంటి వృత్తులు కూడా ఆయన నిర్వహించేటువంటి వాడు. గురువుగారి పైన ఉన్నటువంటి వారి విశ్వాసము, వారికి ఉన్నటువంటి భక్తి అంత గొప్పవి అని మనవి చేస్తున్నాను. అయితే ఈ తోటకాచార్యుల విషయంలో ఒకటి మీకు విన్నవించాలి. ఆశ్రమంలో శంకరాచార్యులు వారు కూర్చొని శిష్య పరివేష్టితుడై ఈ ప్రబోధాన్ని సాగిస్తూ ఉండేవారు శంకరాచార్యుల వారు. అనేక ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేస్తుండేవారు. తోటకాచార్యుల వారు మాత్రము ఎక్కడో దూరం నుంచి నుంచొని వింటుండేవారు. అందరు అనుకున్నారు ఈ తోటకాచార్యుల వారికి అంతగా ఆధ్యాత్మిక విషయముల పైన ఉత్సాహం లేదేమో, ఆసక్తి లేదేమో, వారికి ఆధ్యాత్మిక ప్రమాణములు తక్కువేమో అని భావించేటువంటి వారు. ఎందుచేత ఆయన దూరంగా నిలబడి ఆలకించేవారు. ఏమిటి ఆలకించాడు ఆయన? అబ్బా, మా గురువరేణ్యులు ఎంత ఆధ్యాత్మిక సత్యాలను ఎంత నూతనంగా, ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహభరితంగా చెప్తున్నారు అని చూసి ఆశ్చర్యపడుతుండేవాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి శిష్యులు ఆ గురువుగారిని ఆలకించడం చూసి, ఆ గురువు యొక్క సందేశాన్ని గ్రహించడంలో ఉండే ఆనందాన్ని చూచి తాను పరమానందభరితుడు అయి ఉండేవాడు తోటకాచార్యుల వారు. ఒకరోజున శంకరాచార్యుల వారు ఆకస్మికంగా అడిగాడు, ఏడి ఏడి ఎక్కడున్నాడు తోటకాచార్యుని అడిగాడు. అందరూ అనుకున్నారు ఇక్కడ మేముండగా లేనివాడిని అడుగుతారేమి, ఆ పైగా ఎక్కడో దూరంగా నిలబడి ఆధ్యాత్మిక విషయాలు, గురుపదేశాన్ని ఆలకించేవాడిని అడగాల, మమ్మల్ని అడగచ్చు కదా అని అందరూ అనుకొని సంభ్రమాశ్చర్యములలో ఉన్న సందర్భంలో శంకరాచార్యుల వారు మాట అన్నారు, నాయన, దూరంగా నిలబడి ఆలకించేటువంటి తోటకాచార్యులకున్న శ్రద్ధ అపూర్వమైనటువంటిది. ఆ శ్రద్ధాభక్తి విశేషములు ఉన్నవే అందరికీ కూడా అనుసరణీయములు అని ఆదిశంకరులు సెలవిచ్చారు. ఈ మాట ఎప్పుడైతే తోటకాచార్యులు విన్నారో ఆయన ముఖంలో కాంతి ప్రజ్వలింది. వేదాంగ పారంగతుడైపోయినాడు ఆయన. గురువుగారి యొక్క ఆశీర్వచన బలం చేత, గురువుగారి యొక్క కరుణా విశేషం చేత తోటకాచార్యుల వారు తోటకా స్తోత్రాన్ని రచించాడు. ఆ తోటకా స్తోత్రం అంతా కూడా వేద సమతమైనటువంటిది, వేద సారమైనటువంటిది, ఆధ్యాత్మిక ఘనిగా
అందరూ పేర్కొంటారు. ఎందుచేత ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గురువు గారి పైన ఉన్న భక్తి, విషయము పైన ఉన్నటువంటి శ్రద్ధ అనేది మనందరికి కూడా తేటతెల్లం అవుతుంది. ఈ తోటకాచార్యులు వారు ఆత్మను అనుభవించేది ఏమి, ఆత్మ సాక్షాత్కారము ఏ విధంగా గావించుకునవలే, ఆత్మాన్వేషణ ఏ రీతిగా చేసుకునవలే అన్న అంశములను స్పష్టంగా ప్రస్తావించారు తమ యొక్క తోటకా స్తోత్రంలో. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమంటే, మనం ఎంత తిరిగినా, ఎంత తపన పడ్డా, ఎంత యాతన పడినా, రెండు ప్రధానం భక్తి శ్రద్ధ లేనిదే ఏది సాధించలేము అన్న సంగతి ఈ తోటకాచార్యుల యొక్క ఇతివృత్తము నుండి మన స్పష్టంగా అవగాహన కాగలదు అని తెలియజేస్తున్నాను. ఒక మాట అన్నారు తోటకాచార్యుల వారు, ఎప్పుడైతే నీలో శ్రద్ధ లోపిస్తుందో నీకు మతిమరుపు వచ్చేస్తుంది, నీవు మాయలో మునిగిపోతావు, మనసంతా సందేహాలతో నిండిపోతుంది. శ్రద్ధ లేకపోతే ఎన్ని ప్రమాదాలు గమనించండి. మాయలో పడకుండా ఉండాలంటే, బుద్ధి కుశలత ఉండాలంటే, మనోస్ఫూర్తి కలగాలంటే శ్రద్ధ చాలా అవసరము అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇది తోటకాచార్యుల యొక్క జీవిత విశేషాలు. కలియుగ అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి యొక్క శిష్యులు ఎలా ఉన్నారు, శిష్యుల్ని వారు ఎట్లా కనిపెట్టి ఉన్నారు, బాబావారి శిష్యులు ఎవరు అని ప్రశ్నిస్తే, ఎవరైతే బాబావారి యొక్క సందేశాన్ని ఆలకిస్తున్నారో వారంతా బాబావారి శిష్యులే, ప్రపంచం యావత్తు కూడా వారి శిష్యులు ఉన్నారు. ఎవరైతే బాబావారి యొక్క మాటల ప్రకారం జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారంతా వారి శిష్యులే. స్వామి కార్యక్రమములు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారో వారు అంతా కూడా స్వామి శిష్యులే. అందుచేత ఎంతగా భక్తులు శిష్యులై స్వామిని ప్రేమిస్తున్నారో అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా స్వామి శిష్యులైన తన భక్తులను అమితంగా ప్రేమిస్తారు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం నేను ప్రశాంతిలో ఉన్నా గనక ఇక్కడ నేను గమనించి కొన్ని దృష్టాంతాలను మీకు తెలియజేస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం, అది మార్చి మాసం అనుకుంటాను, 12th క్లాస్ వాళ్ళ పరీక్షలు అయిపోయాయి, ఇంకా 1-2 పరీక్షలు మిగిలి ఉన్నవి. అందరూ కూడా సాయి కులవంత సభ మంటపంలో కూర్చొని ఉన్నారు. బాబావారు వేదిక పైన సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. ఒక్కొరిని అడుగుతున్నారు, పరీక్ష ఎలా రాశావు, ఎలా రాశావు, నువ్వు ఎలా రాశావని. ఒకడు అన్నాడు, చాలా బాగా రాశాను స్వామి అన్నారు. ఏమీ రాయలేదు, 2 క్వశ్చన్లకి నువ్వు ఆన్సర్ రాయలేదు. ఇంకోని అడిగారు, నువ్వు ఎలా రాశావు, బాగా రాశాను స్వామి. కాదు కాదు, 1 క్వశ్చన్ నువ్వు పాడు చేశావు. ఇంకొకడు అడిగాడు, స్వామి నేను బాగా రాయలేదన్నాడు. లేదు లేదు, పర్వాలేదు, బాగానే రాశావన్నారు. మీకు ఇదిగో ఇక్కడున్న వాళ్ళలో 20 మందికి 100కి 100 మార్కులు వచ్చేస్తాయి అని స్వామివారు చెప్పడం ప్రారంభించారు. వారికి ఉన్న ప్రేమ, అప్పుడు వారు అన్నమాట చెప్తున్నాను ఇక్కడ, మాకు ఒక పక్కన పరీక్షలు జరుగుతున్నవి, స్వామి మందిరంలో ఉన్నారు, స్వామి ఏం చేస్తున్నాడని మీరు అనుకుంటారా, నేను మందిరంలో కూర్చున్నప్పటికీ అంతటా చూస్తూ ఉంటాను, అందరినీ గమనిస్తూ ఉంటాను, అందరి యొక్క క్షేమ సమాచారములు విచారిస్తూ ఉంటాను అన్నారు. ఈ అంశం ఎందుకు చెప్పానంటే, ఆ గురు కృప, ఆ గురువు యొక్క కరుణ, ఆ గురువు యొక్క ఆశీస్సుల ప్రభావము అని తమకి తెలియజేస్తున్నాను. క్రితం సంవత్సరం అనుకుంటాను కేంద్ర స్థాయి సిఎస్ఐఆర్ పరీక్షలు అయినాయి. ఈ సిఎస్ఐఆర్ అనేటువంటివి కేంద్ర స్థాయిలో నిర్వహించే పరీక్షలు. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన విద్యార్థులు రాసేటువంటివి. ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే, సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థులు 30-40 మంది సిఎస్ఐఆర్ పరీక్షలలో ఉన్నత శ్రేణిలో అత్యున్నత ప్రమాణములలో కృతకృత్యులై కృతార్థులైన విషయం అందరికీ తెలిసిన విషయమే. అందులో కుర్రాడిని పిలిచారు స్వామి, నువ్వు క్యాంటీన్లో ఎంతో సేవ చేస్తుంటావు నాకు తెలుసు, నీ సేవ వల్లే ఇంత గొప్పవాడివయ్యావు నువ్వు అన్నారు. నాకు వెంటనే తోటకాచారి జ్ఞాపకం వచ్చాడు. హాస్టల్లో సేవ చేస్తే పరీక్షల్లో మార్కులు రావడం ఏమిటి అంటే, హాస్టల్లో సేవ ఆ గురువు పైన ఉన్నటువంటి శ్రద్ధ, హాస్టల్లో చేసినటువంటి సేవ గురువు పైన భక్తి, అదే స్వామి సేవగా భావించి చేసినటువంటి అతని యొక్క జీవిత గమ్యం నిర్దేశించటంలో స్వామి ఆశీస్సులున్నవి అన్న సంగతి మనకు తెలుస్తున్నది. ఇంకో సందర్భంలో స్వామి చెప్పారు, బృందావనంలో అనుకుంటాను, నాలుగు అకార దోషముల నుండి జాగ్రత్తగా ఉండండి, ఈ నాలుగు అకార దోషములు మీలో ప్రవేశించకుండా జాగరూకత వహించండి. ఏవేవి? అశ్రద్ధ. అశ్రద్ధ మొట్టమొదటి. ఎప్పుడైతే నీలో శ్రద్ధ లేదో నీవు ఏది సాధించలేవు జీవితంలో, అశ్రద్ధ. ఇక రెండవది అవిశ్వాసము. శ్వాసయే నీ యొక్క విశ్వాసంగా ఉండాలి, విశ్వాసమే శ్వాస, అలా ఉండాలే తప్ప ఏనాడైతే విశ్వాసాన్ని కోల్పోతావో నువ్వు సాధించేది ఏమీ లేదయ్యా. కనుక మనలో మొదటి అకార దోషమైన అశ్రద్ధ లేకుండా చూసుకోవాలి, రెండవ అకార దోషమైనటువంటి అవిశ్వాసం ఈ జన్మకి ముందు జన్మలు కూడా ప్రవేశించకూడదు, ఇక మూడవ అకార దోషము అహంకారం. ఈ అహంకారం అనేది ఎంత వాడినైనా సరే పతనం చేస్తుంది. గడ్డి మొక్కలన్నీ ఎంత తుఫాను వచ్చినా సరే హాయిగా ఉంటాయి, కానీ మహావృక్షములున్నవే ఆ పెనుగాలులకు కూకటి వేళ్లతో సహా పెకలించి వేయబడతాయి. అంటే ఎంత నమ్రతగా ఉంటే మనం అంత పైకి వస్తాం, ఎంత వినయంగా ఉంటే అంత పైకి వస్తాం, ఎంత అహంకారంగా ఉంటే అంత త్వరగా పతనానికి దగ్గర అవుతున్నాం. కనుక మూడవ అకార దోషమైన అహంకారం మనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఇక నాలుగవ అకార దోషము అసూయ. ఒక సందర్భంలో స్వామి చెప్పారు, క్యాన్సర్ వ్యాధికైనా ఔషధం ఉంటుందేమో కానీ అసూయకు ఔషధం లేదయ్యా అన్నారు. అసూయ దాదాపు మరణమునకు పెద్ద అక్క అని కూడా వారు సెలవిచ్చారు. కనుక అసూయ చాలా ప్రమాదమైనటువంటిది, ఇది మనలో చేర్చకుండా ఎంతో జాగ్రత్త పడాలి మనం. మరొక విషయం చెప్పాలి, ఈనాడు బెంగళూరు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు ఆయన ఒక ఆయన. ఆయన స్వామి కాలేజీలో చదువుకున్నాడు. ఆ రోజుల్లో సత్యసాయి యూనివర్సిటీ ఏర్పడక మునుపు ఈయన బెంగళూరు కాలేజీలో బెంగళూరు సిటీలో పరీక్షలు రాయడానికి వెళ్ళాడు. ఆయన అప్పటికి ఇంకా సత్యసాయి యూనివర్సిటీ ఏర్పడలేదు. ఈయన పరీక్షలు రాయడానికి వెళ్ళాడు బెంగళూరు సిటీకి బృందావనం నుంచి, ఓ గంట ప్రయాణం. ఇంకా పరీక్ష సమయం ఆసన్నమైనది. ఈయన ఏదో పాపం చూసుకుంటున్నాడు, గంట కొడతారు లోపలికి వెళ్ళిపోవాలన్న భావంతో. ఈలోగా తన హాల్ టికెట్ కనపడలేదు, అంటే హాల్ టికెట్ మర్చిపోయాడు ఆయన. అరేరే నా పాకెట్లో ఒక హాల్ టికెట్ లేదే అనుకున్నాడు. హాల్ టికెట్ లేదే పరీక్ష హాల్లోకి ప్రవేశం ఉండదు, హాల్ టికెట్ ఉండాలి. హాల్ టికెట్ ఉంటేనే గుర్తింపు, అప్పుడే పరీక్ష ఆయన ఇస్తారు. ఈయన మర్చిపోయాడు, గంట ప్రయాణం మళ్ళీ తిరిగి రాలేడు. ఏం చెయ్యాలి అని ఎంతో బాధపడుతూ బాబా వారిని ప్రార్థించాడు. ఆ సందర్భంలో ఒక ప్యూన్ వచ్చాడు, అయ్యా ఇదిగో మీ హాల్ టికెట్ ఇవ్వండి అని చేశాడు. అరే ఈ హడావిలో హాల్ టికెట్ తీసుకున్నాడు, వెంటనే పరీక్ష రాశాడు. సాయంకాలం ఆశ్రమానికి వచ్చాడు. స్వామి అక్కడ బృందావనం కూర్చొని ఉన్నారు. పరీక్ష బాగా రాశావా? స్వామి రాశాను, చాలా సంతోషం. ఏమైంది అని అడిగారు. ఏ స్వామి బాగా రాశాను? కాదు కాదు, చెప్పు ఏమైంది. స్వామి హాల్ టికెట్ మర్చిపోయాను, ఎవరో ప్యూన్ వచ్చి నాకు హాల్ టికెట్ ఇచ్చాడు స్వామి. ప్యూన్ కాదు రా ఇచ్చింది, నేనే రా ఇచ్చింది, హాల్ టికెట్ నేనే ఇచ్చాను అన్నాడు స్వామి. ఇది గురువుగారి యొక్క కృప. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తన శిష్యుల్ని ఆ ప్రేమ, వారిపైన వాత్సల్యం, వారిపైన ఆశీస్సులు కురిపించడం జరుగుతుంది. అది ఆయన పేరే డాక్టర్ రవికుమార్, బృందావన కాలేజీలో పనిచేస్తున్నాడు ఆయన. తను జరిగిన స్వీయ అనుభవాన్ని స్వామి సన్నిధిలో సాయి కులవంతాలు తన ఉపన్యాసంలో తెలియజేశాడు. ఇది తోటకాచార్యులకు ఎంత శ్రద్ధ భక్తి విశేషములు ఎంత లబ్ధి చేకూర్చినవో మనకు కూడా ఈ రెండు కలిగి ఉన్నట్టయితే అంతే ప్రయోజనం పొందగలము అని తెలియజేయడం నా ఉద్దేశం. ఇక రెండవ శిష్యుడు హస్తామలకుడు. ఈ హస్తామలకుడు ద్వారకామఠమునకు పీఠాధిపతిగా ఉన్నాడు. ఈ ద్వారకామఠం పడమరలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. ఈ హస్తామలకు యొక్క జీవితం వినండి. ఈ హస్తామలకుని యొక్క తండ్రి పేరు ప్రభాకరుడు. ఈ హస్తామలకుడు జన్మించిన దగ్గర నుంచి ఒక స్తబ్దతగా ఉన్నాడు, ఒక స్థాణువుగా ఉన్నాడు, అచంచలంగా ఉన్నాడు. మాట లేదు, పలుకు లేదు, నవ్వు లేదు, ఉన్నాడు. అంటే దాదాపు నిర్జీవంగా ఉన్నాడు. ఏదో ఊపిరి పీలుస్తున్నాడే కానీ లాభం లేదు. అలా ఒక ముద్దులాగా కూడా ఉన్నాడు, ఒక వెజిటబుల్ మాదిరి. ఏమిట్రా ఈ పిల్లవాడిని చూసి తల్లిదండ్రులు ఎంతో దుఃఖపడుతున్నారు, ఇలా జన్మించాడేమిటా, ఏమి మా కర్మ, మా ప్రారంభం ఎలా ఉందో అనుకుంటున్నారు. ఈ తండ్రి ప్రభాకరుడికి ఒక చిన్న విశేషం తెలిసింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో మూకాంబిక దేవాలయం ఉన్నది. ఆ మూకాంబిక దేవాలయానికి ఆదిశంకర్ల వారు వచ్చారట. అక్కడ వచ్చి ప్రాణం లేనటువంటి ఒక శిశువుకి తిరిగి ప్రాణాన్ని ప్రసాదించారట. మృత్యువు నుండి పునర్జన్మను ప్రసాదించారట ఆదిశంకర్ల వారు. ఈ కబురు అంతా పాకింది. ఈ మాట ప్రభాకరుని యొక్క చెవిలో కూడా పడింది. మన పిల్లవాడిని కూడా రక్షిస్తాడేమో అన్న భావంతో ఒక స్థాణువుగా, అచేతనంగా, ఒక జడంగా పడున్నటువంటి ఈ పిల్లవాడిని తీసుకెళ్ళాడు ఆదిశంకర్ల వారి దగ్గరికి. చెప్పి ఆదిశంకర్ల వారి యొక్క పాదాల పైన పడి ఆయన సన్నిధిలో బిగ్గరగా ఏడ్చి మొరబెట్టుకున్నాడు, స్వామి మా పిల్లవాడి పరిస్థితి ఇలా ఉంది అన్నాడు. అది విని అప్పుడు అంటున్నాడు ఆదిశంకర్ల వారు, ఒక్కసారి ఆ పిల్లవాడి వంక ఎంతో జాలిగా చూశారు ఆదిశంకర్ల వారు. తన ఆశీస్సులను ఆ పిల్లవాడి పైన కురిపించారు. ఇంకా చూడండి, ఆ పిల్లవాడు మాట్లాడటం ప్రారంభించాడు. మాట్లాడటమే కాదు, వేదాంత శ్లోకాలను రచించి ఆశువుగా చెప్పడం ప్రారంభించాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆ గురువు యొక్క కరుణ, ఆ గురువు యొక్క కృపావృష్టి, కృపాదృష్టి ఎంత ప్రభావం ఉంటుందో తమకి మనవి చేస్తున్నాను. మొద్దులాగా ఉన్నటువంటి పిల్లవాడు ఏమిటి, వేదాంత శ్లోకాలు చెప్పడం ఏమిటి, ఆ గురువు యొక్క కటాక్షం, ఆ చూపు యొక్క స్థితి, దాని ప్రభావము మీకు తెలియజేస్తున్నాను. ఈ పిల్లవాడు ఆ గురు కృపచేత ఎప్పుడైతే శ్లోకాలు చెప్పాడో దాదాపు 12 శ్లోకాలు ఆశువుగా చెప్పేశాడు ఆ గురువు యొక్క కృప వల్ల. చెప్పి స్థాణుగా ఉన్నవాడు ఒక్కసారి నిలబడ్డాడు. ఆయన పాదనమస్కారం చేసుకున్నాడు, తల్లిదండ్రులకు పాదనమస్కారం చేశాడు, వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు చూరగొన్నాడు. అప్పుడు శంకర్ల వారు అంటున్నాడు ఈ పిల్లవాడు తండ్రితో, ప్రభాకరుడు అతనితో అంటున్నాడు, నాయనా ఈ పిల్లవాడు ఎవడో తెలుసునా, మీకు తెలియదు, నేను చెప్తున్నా వినండి. మీరు చాలా కాలం క్రితం తీర్థయాత్రలకు వెళ్ళారు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ తీర్థయాత్రల సమయంలో మీరు ఒక గురువును చూచారు, చెట్టు కింద ఒక గురువును చూచారు. ఆ గురువు దగ్గర ఈ పిల్లవాడిని అక్కడ ఉంచేశారు. మీరు స్నానాలకు వెళ్ళారు. మీ స్నానాల నుంచి తిరిగి వచ్చేటప్పటికీ ఈ పిల్లవాడు చెరువులో పడిపోయినాడు. ఎంతో దుఃఖపడ్డారు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆ చెట్టు కింద కూర్చున్న గురువు దగ్గర ఉంచి ఎంతో ప్రాధాయపడ్డారు, ఏడ్చారు. ఆ ఒక గురువు కటాక్షించాడు. అప్పుడు పిల్లవాడు తిరిగి బ్రతికాడు. ఆ గురువు యొక్క ప్రాణము, ఆ గురువు యొక్క చైతన్యము ఈ పిల్లవాడిలో ప్రవేశించింది. అదుగో అతను అలా ఉన్నాడు ఈనాడు. ఒక స్థాణువుగా, ఒక జడంగా ఉన్నాడు ఆ పిల్లవాడు. కానీ వాడు నీ కుమారుడు కాడు, వాడి లోపల ప్రవేశించిన వాడు. తీర్థయాత్రలో మీరు ఏ గురువునైతే చూచారో ఆ గురువు యొక్క చైతన్యము ఈ పిల్లవాడిలో ఉన్నది. అందువల్లనే నేను చూచిన వెంటనే ఆ కుర్రవాడు చక్కగా ఆశువుగా వేదాంత శ్లోకములు చెప్పగలిగాడు. అది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఈ సంఘటన ఎప్పుడో మర్చిపోయారు. గురువుగారు జ్ఞాపకం చేసేదాకా వాళ్ళకు తెలియలేదు. అప్పుడు శంకర్ల వారు అంటున్నారు, వీడు మీకు చెందినవాడు కాడు, వీడికి వివాహం చెప్పించాలని, చేయించాలని, గృహస్థాశ్రమంలో ప్రవేశించాలని, అందరిలాగా బిడ్డలను కనాలని ఇది మీరు ఏమి ఆశించకండి, నాకిచ్చేసేయండి, నా వెంట ఉంటాడన్నారు శంకరాచార్యుల వారు. తల్లిదండ్రులు మొదట కాస్త బాధపడ్డారు. వాడు అందరిలాగా గృహస్థుడయి ఉండి తమతో ఉండాలని కోరుకుంటారు, కానీ సాక్షాత్తు పిల్లవాడిని గురువు వెంట పంపించడానికి వింటానే బాగుంటుంది, కానీ చేయడానికి కష్టంగానే ఉంటుంది. కానీ మొత్తానికి ఆ గురువు మాటలు విని వారి పైన ఉన్నటువంటి ప్రేమ వల్ల స్థాణువుగా ఉన్న పిల్లవాడు లేచి వేదాంతం చెప్పడం చూచి, అమ్మో ఇది మన కర్తవ్యం అనుకున్నారు. వెంటనే గురువు ఆజ్ఞ ప్రకారం పిల్లవాడిని గురువుగారు వెంట పంపించేశారు. ఇంకా ఆయన వెంటే ఉన్నాడు. ఆయన వెంటనే తిరుగుతూ ఆ హస్తామలకుడు చాలా గొప్పవాడు, ఆ పేరు పెట్టినటువంటి హస్తామలకుడు పేరు పెట్టారు. ఎందువల్ల ఆ పేరు వచ్చింది? ఆమలకము అనగా ఉసిరికాయ. ఉసిరికాయ చేతిలో పెడితే ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత సునాయాసంగా ఉంటుందో, వేదాంతాన్ని అంత సునాయాసంగా, అంత సరళంగా, అంత సులభ శైలిలో చెప్పగలిగే శక్తి హస్తామలకుడుకు ఉండటం వల్ల సార్థక నామధేయుడయ్యాడు ఆయన. ఇది హస్తామలక చరిత్ర. ఇప్పుడేమవుతుందో వినండి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఎలా వారి యొక్క దివ్య శక్తి, వారి కరుణ ఎట్లా ఉత్సాహపరుస్తుందో చూస్తే గమనించిన వాళ్ళకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ పిల్లలు వస్తారు, చాలామంది చదువుకోవడానికి వస్తారు. ఎందువల్ల అంటే చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రశాంత్ లేన్లో ఎలిమెంటరీ స్కూల్ ఉంది, హైయర్ సెకండరీ స్కూల్ ఉంది, తర్వాత ఒక యూనివర్సిటీ ఉంది, పిహెచ్డి వాళ్ళు ఉన్నారు. అంతా పిల్లవాడిని అక్షరాభ్యాసం అయ్యాక మనం ఇక్కడ చేర్చడమే మన పని. తర్వాత వాడు పిహెచ్డి ఎంబీఏ అయ్యాక వాడిని మనం తీసుకెళ్ళాలి మన వెంట, అంతే. అప్పటిదాకా చదువుకుంటాడు. అన్ని రకాల చదువులు అన్నీ ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు. స్కూల్లో చేరిన వాళ్ళు ఉన్నారు, కాలేజీలో చేరిన వాళ్ళు ఉన్నారు. అంత మామూలు రకమే. మన ఊళ్ళలో ఎలా ఉంటారో అలాంటి వాళ్ళే. నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లా, మామూలుగా ఉన్నారు, అంతే, సాధారణంగా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అదృష్టం వల్ల ఆ పిల్లవాడిని ఎప్పుడైతే ఇక్కడ చేర్చారో వాడికి క్లాసులో ఫస్ట్ మార్క్ వచ్చేస్తున్నది. ఊళ్ళో ఉన్నప్పుడు 50 వచ్చేది, ఇక్కడ వాడు 80-90 వస్తున్నాయి. ఊళ్ళో బజార్లు వెంబడి తిరిగేవాడు, ఇక్కడికి రాగానే వాడు పెద్ద సంగీత విద్వాంసుడు, పెద్ద నాటకాలు, సభావేదిక పైన ప్రసంగాలు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంతా? తల్లిదండ్రులు వచ్చి ఆశ్చర్యపోతారు, వీడు మన పిల్లాడేనా అని. మన ఊళ్ళో ఏమైంది ఈ తెలివితేటలు? ఒకసారి బాబా గారు అన్నారు నాతో మాట్లాడుతూ, ఇప్పుడో చాలా కాలం క్రితంలేండి, మా పిల్లలు బాగున్నారా అన్నారు. మీ పిల్లలకేం స్వామి బ్రహ్మాండంగా ఉన్నారన్నారు. స్వామి అంతటితో ఊరుకోకుండా మీ కాలేజీ పిల్లలు కూడా ఇట్లా ఉంటారా అన్నారు. నేనేం చేయను? అప్పుడు నేను గుంటూరు ఏసీ కాలేజీలో పనిచేస్తుండేవాడిని. మా పిల్లలు ఇట్లా ఉండరు, సరిగ్గా ఉండరు అంటూ నాకు నామోషి. బాగున్నారు అంటాం అబద్ధం, ఏం చేయను? అందుకని అన్నాను, స్వామి ఇక్కడున్న పిల్లలంతా గొప్పవారే, నిజమే, వీళ్ళని మా ఊరు పంపండి, ఎట్లా ఉంటారో చూస్తారని. మా ఊరు పంపండి, వాళ్ళు ఎట్లా ఉంటారో చూస్తాను. ఇక్కడ ఉన్నారంటే మీ ప్రభావమే, మీ దృష్టి, మీ అనుగ్రహము, మీ ఆశీస్సులు, అంత తప్ప మరొకటి కాదు స్వామి అని చెప్పారు. అప్పుడు చిరునవ్వు నవ్వారు స్వామి. ఇక్కడ పిల్లల్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బహుముఖ ప్రజ్ఞాశాలు అయినటువంటి వారు. మన కాలేజీల్లో వెలుపల చదువులో ఫస్ట్ వచ్చిన వాడు ఆటల్లో 0, ఆటల్లో ఫస్ట్ వచ్చిన వాడు చదువుల్లో ఈ జన్మకి పేసగాడు, పాటలు అంటే వాడికి తెలియదు, మాట్లాడటం అంటే సిగ్గుపడతాడు. ఇది మన పిల్లలు మన ఊళ్ళలో ఉంటున్న వ్యవహారం. అలాంటిది మామూలుగా ఉన్న పిల్లలు ఆయన దగ్గర పెట్టేప్పటికల్లా ఒక మహావక్త అవుతున్నాడు, మహాగాయకుడు అవుతున్నాడు, ఓ చక్కని నటుడు అవుతున్నాడు, చదువులో ప్రావీణ్యం సంపాదిస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వీరికి ఎవరు చెప్తున్నారు? నాయన కవిత్వం ఇలా రాయాలి అని ఎవరన్నా చెప్పారా? నాటకం ఇలా వేయాలి అని ఎవరన్నా చెప్పారా? లేదే, ఎవరు చెప్పారు? సాయి యొక్క సంకల్పము, స్వామి యొక్క శక్తి. ఇది హస్తామలకుల యొక్క జీవితంలో ఎంత సత్యమో. సత్యసాయి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలు కూడా నగ్న సత్యములు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇక మూడవ శిష్యుడు శంకర భగవత్పాదుల యొక్క మూడవ శిష్యుడు సురేశ్వరాచార్యులు. ఈ సురేశ్వరాచార్యులు భారతదేశంలో దక్షిణాన కర్ణాటక రాష్ట్రంలో శృంగేరి పీఠాధిపతిగా ఉన్నారు సురేశ్వరాచార్యులు వారు. ఈ సురేశ్వరాచార్యులు శారదాపీఠమునకు అధిపతిగా ఉన్నారు. వీరు పూర్వనామము మండనమిశ్రుడు, వారి యొక్క పూర్వనామము. ఈ సురేశ్వరాచార్యుల చరిత్ర ఎంతో అందంగా ఉంటుంది. ఈయన కాశ్మీర్ పండితుడైనటువంటి హిమమిశ్రుని యొక్క కుమారుడు సురేశ్వరాచార్యుల వారు. ఇంకా ఈ మండనమిశ్రుడు ఎలాంటి వాడు ఆలోచించండి. ఆ రోజుల్లో కుమారుల భట్టు అనే మహాపండితుడు ఉండేవాడు. ఆ కుమారుల భట్టు సన్నిధిలో ఉండి అన్ని విషయాలు గ్రహించాడు. ఈయన మహాపండితుడు అయిపోయినాడు. కుమారుల భట్టు సంప్రదాయాన్ని అనుసరించాడు. ఇంకా గురువుగారెవరు? కుమారుల భట్టు బౌద్ధ మతాన్ని ఖండించాడంతే, తునాతునకలు చేసి పారేశాడు. భారతదేశంలో బౌద్ధ మతానికి పునాదులు లేకుండా చేశాడు రా అంటే కుమారుల భట్టు. ఎందువల్ల? కర్మకాండ గురించి, వేదాన్ని గురించి, యజ్ఞాల గురించి, యాగాల గురించి విపరీతంగా ప్రచారం చేసి బౌద్ధ మతాన్ని ఖండించి తన జీవితాన్ని గడిపినవాడు కుమారుల భట్టు. అలాంటి దగ్గర పూర్వమీమాంస వైదిక కర్మల పైన పూర్తి విశ్వాసాన్ని కలిగి సంప్రదాయబద్ధంగా పెరిగినటువంటి వారు ఆ కుటుంబం. ఇలాంటి మండనమిశ్రుడు వివాహం చేసుకున్నాడు ఉభయ భారతిని వివాహం చేసుకున్నాడు. శంకరాచార్యులు వారు పర్యటిస్తున్నారు దేశం అంతా. శంకర విజయం, శంకర దిగ్విజయం. ఆ సేతు హిమాచల పర్యటనతో కూడా శంకర భగవత్పాదులు పాదచారి అయి పర్యటిస్తున్నారు. మెల్లిగా ఇక్కడికి వచ్చేసారు ఈ కుమారుల భట్టు. చూసేశారు. చూచి ఆ కుమారుల భట్టు శిష్యుడైనటువంటి మండనమిశ్రుని చూచి వాగ్వివాదాన్ని సిద్ధపడ్డారు శంకరాచార్య వారు. అంటే మండనమిశ్రుడు ఒకవైపు, ఆదిశంకరులు మరొక వైపు, వాదోపవాదములు సలపవలసి ఉన్నది. ఈ వాదమునందు ఎవరైతే జయమును పొందినారో వారి అధికులు అన్న విషయం స్పష్టమవుతున్నది. అయితే ఇద్దరు మహాపండితులు వాగ్వివాదములు సలుపుతున్నప్పుడు అంపైర్గానో లేదా న్యాయ నిర్ణేతగానో చెప్పగలవారు ఎవరుండాలి? ఒక జడ్జి సర్వసమర్థులు ఉండాలి. ఎవరయ్యా అని ఆలోచించారు. ఎవరు అని ఆలోచిస్తే మండనమిశ్రుని యొక్క భార్య ఉభయ భారతే చక్కని జడ్జిని తేల్చారు. ఆమె నిష్పాక్షికంగా ఎవరు ఉత్తీర్ణులయ్యారో చెప్పగలదు అని చెప్పారు. సరే అనుకున్నారు. ఆమె ఏం చేసింది? ఒక ప్రక్కన మండనమిశ్రుడు భర్త మెడలో, వేరొక ప్రక్కన ఆదిశంకరుల యొక్క మెడలో చక్కని పుష్పమాలలను ఉండేటట్టుగా అలంకరించింది. అప్పుడు చెప్పింది, అయ్యా మీరు వాగ్వేదాలను ప్రారంభించండి. ఎవరి మెడలో మాల అయితే వాడిపోతుందో వారు అపజయం పాలైనట్టు, ఎవరి మెడలో మాల అయితే ఇంకా స్పష్టంగా అప్పుడే అల్లిన మాలలాగా సౌగంధ పరిమళములతో ఉంటుందో వారు విజేతలైనట్టు అని చెప్పింది ఉభయ భారతి. ఇక వీరిద్దరు వాదములు సలుపుతున్నారు. ఆమె తన ఇంటి పనులు ఆవిడ చేసుకుంటూనే ఉన్నది. కొంతకాలం అయిన తర్వాత వచ్చేసింది ఆవిడ. ఈ వాదోపవాదములు ఎంతో బ్రహ్మాండంగా జరిగినది. ఇది అయిన తరువాత ఉభయ భారతి ప్రవేశించేటప్పటికీ భర్త ఓడిపోయినట్టుగా గ్రహించింది. తన భర్త కనుక ఆయన గెలిచాడని ఇప్పట్లాగా మాట్లాడే మనిషి కాదా? అదిగో ఆదిశంకర్లు వారు గెలిచారు. తన భర్తే ఓడిపోయినట్టుగా గ్రహించింది, అంగీకరించింది. ఆదిశంకర్ల వారికి మెడలో ఉన్నటువంటి ఆ పుష్పమాల ఎంతో పరిమళంతో నిండి ఉన్నది, శోభాయమానమై ఉన్నది. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆదిశంకర్ల వారికి నమస్కరించారు. ఆనాటి నుండి మండన మిశ్రుడు ఆదిశంకర్ల యొక్క శిష్యుడైపోయినాడు. ఆయన వెంట తిరగడం ప్రారంభించాడు, పర్యటించడం ప్రారంభించాడు. ఉభయ భారతి కూడా వారి యొక్క శిష్యురాలైపోయింది. ఇలా ఉన్నటువంటి ఆ మండనమిశ్రుని యొక్క తరువాత నామమే సురేశ్వరాచార్యుడు. ఆ సురేశ్వరాచార్యుల వారే కర్ణాటక దక్షిణంలో ఉన్నటువంటి శృంగేరి మఠ పీఠాధిపతిగా తర్వాత ప్రసిద్ధిగాంచారు ఆయన. ఈ సురేశ్వరాచార్యుల వారు నైష్కర్మ్య సిద్ధి అనే చక్కని గ్రంథాన్ని రాశారు. కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి తైత్రోపనిషత్తులో కొన్ని భాగాలకు వార్తికలు భాష్యములు రచించిన మహానుభావుడు ఆయన. శుక్ల యజుర్వేదంలో బృహదారణ్యకోపనిషత్తులో కొన్ని వార్తికలు రాసినటువంటి వారు. దక్షిణామూర్తి స్తోత్రం పైన కూడా మానసోల్లాసము అనే పేరుతో మహాగ్రంథాన్ని రాశారు, పంచీకరణాన్ని వివరించారు. యాజ్ఞవల్క్య స్మృతిలో పైన తన వ్యాఖ్యానాన్ని బాలక్రీడ అని పేరుతో రచించినటువంటి మహానుభావుడు మండన మిశ్రుడు. సామాన్యుడు కాడు సుమా. ఆ చరిత్ర అలా సాగింది. ఇప్పుడు ఆలోచించండి, కుమారుల భట్టుని అనుసరించినటువంటి మండన మిశ్రుడు తరువాత కాలంలో ఆదిశంకరుని అనుసరించాడు. పూర్తిగా కర్మ సిద్ధాంతాన్ని, పూర్తిగా పూర్వ మీమాంసను, వేద ప్రచారమును నమ్మినటువంటి ఈ మండన మిశ్రుడు, బౌద్ధాన్ని ఖండించిన మండన మిశ్రుడు తరువాత శంకరాచార్యుల యొక్క శిష్యుడైనాడు. ఇది ప్రధానంగా మీరు గుర్తించండి. ఈనాడు ఏమవుతుందో మీకు తెలియజేస్తున్నాను. భారతదేశంలో, విదేశాలలో కూడా ఇంగ్లీషు భాషలో చాలా పేరు పొందిన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇంగ్లీష్ భాషలో అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గొప్ప రచయిత, ఒక మహావక్త, మహాపండితుడు. అంతేకాదు, కర్ణాటక రాష్ట్రంలో కన్నడ భాష పైన కూడా విశేషమైనటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి మహామనీషి. ఆ కన్నడ భాషలో ఉన్నటువంటి తన రచనల వలననే భారతదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారాన్ని జ్ఞానపీఠ బహుమానాన్ని పొందినటువంటి వాడు, భగవాన్ బాబా వారి యొక్క భక్తులు, శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ప్రప్రథమ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వారు వికే గోకాక్ గారు. గోకాక్ గారు మహాపండితుడే. ప్రస్తుతం వారి యొక్క శత జయంత్యుత్సవాలు కర్ణాటక రాష్ట్రం అంతా కూడా మహదోత్సాహంతో జరుపుకుంటోంది. వారు పొందినటువంటి సత్కారాలు లేవు, అన్ని సత్కారాలు పొందినవారు, అన్ని పీఠములు కూడా అధిర్వహించినటువంటి వారు ఆయన. ఆ గోకాక్ గారు ప్రథమంలో అరవింద మహర్షి యొక్క అనుయాయులు. ఆయన అరవింద మహర్షిని అనుసరించాడు. అరవింద సాహిత్యం పైన విశేష పరిశోధన చేశారు, గ్రంథాలు రాశారు, అనేక ప్రవచనాలు కూడా అందించారు. బాబావారు అనుగ్రహం చేత, వారి ఆశీస్సుల ప్రభావం చేత అరవింద మహర్షి యొక్క అనుయాయి అయినటువంటి గోకాక్ గారు సత్యసాయిబాబా భక్తులైనారు. అయ్యప్పుడు అంటున్నాడు, ఎవరయ్యా అరవింద మహర్షులు చెప్పిన సత్యాన్ని అంతా కూడా ప్రపంచవ్యాపితం గావించినటువంటి అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అని గ్రహించినటువంటి వారు అరవింద మహర్షి. అరవింద మహర్షి చెప్పిన విషయములు ఈనాడు బాబా ఇలాగా తెలియజేశారు అని గుర్తించిన వాడు గోకాక్ పండితుడు. అంటే ఏ రీతిగా అయితే మండన మిశ్రుడు వైదిక సంప్రదాయం నుండి శంకరాద్వైతమును ప్రవేశించినాడో, గోకాక్ పండితుడు అరవింద సంప్రదాయం నుండి సత్యసాయి ఆధ్యాత్మిక ప్రవాహంలో, సత్యసాయి మహోద్యమంలో, సత్యసాయి విద్యా సంస్థలలో ఒక మహాద్భుత ఉపకరణంగా వ్యవహరించి జన్మను చరితార్థం చేసుకున్న మహామనీషి పండితుడు గోక. అంటే అరవిందుని ఖండించలేదు, అరవిందుని విమర్శించలేదు. అరవింద సంప్రదాయాన్ని, అరవిందుని యొక్క బోధలను సత్యసాయి సాహిత్యంలో సంపూర్ణంగా గ్రహించగలిగాడు, ఆచరించగలిగాడు. అదే సమన్వయము అన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇక రెండవ మహామనిషి ఉన్నాడు, కన్నడ రాష్ట్రంలో పేరున్నటువంటి వాడు, కేరళలో జన్మించినవాడు. కేరళలో జన్మించి మలయాళీ భాష, మలయాళం అది తన మాతృభాష కలిగి ఉండి, ఆ తర్వాత కర్ణాటకలో కన్నడ భాషను బాగా ప్రావీణ్యం సంపాదించి ఇంగ్లీష్లో తనకు తానే సాటి సుమా. ఆ ఇంగ్లీషు రాస్తూ ఉంటే ఏం చెప్పాలి, పోతన భాగవతం ఎలా ఉంటుందో, తన పెన్నుని పంచదారలో అద్ది రాశాడా, అంత చక్కని భాష, అంత చక్కని పద్య గద్య సాహిత్య రచన చేసి మహానుభావుడు పూజ్యులు కస్తూరి గారు. ఈ కస్తూరి గారు ప్రథమంలో శ్రీరామకృష్ణ పరమహంస యొక్క శిష్యులు, శ్రీరామకృష్ణ సంప్రదాయాన్ని అనుసరించిన వారు. దాదాపు 2 దశాబ్దముల పాటు ఈ రామకృష్ణ ఆశ్రమములలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వారు. చక్కని వక్త, మహారచయిత, హాస్యమునకు వారు వారే సాటి. సత్యసాయి సాహిత్యము ఈనాడు ప్రపంచ వ్యాప్తమై ఉన్నది అంటే అదంతా కూడా కస్తూరి గారి యొక్క కలము యొక్క ప్రభావము, సాయి వజ్ర సంకల్పము అని తమకు తెలియజేసుకుంటున్నాను. ఆ కస్తూరి గారు రామకృష్ణాశ్రమంలో ఉండి కొత్తలో స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి దగ్గర ఉంటూ వచ్చారు. అప్పుడు స్వామిని అడిగారు కస్తూరి గారు, స్వామి నాకేదైనా ఉపదేశం ఇవ్వండి అని. ఇస్తాను అన్నారు. 6 నెలలైంది, స్వామి ఉపదేశం చూస్తాను అన్నారు. ఇంకొక 6 నెలలైంది, స్వామి ఉపదేశం. ఈయనకి ఉపదేశం ఈ పిచ్చి వదలటల్ల. ఇది గమనించారు స్వామి. ఏమయ్యా కస్తూరి, ఉపదేశం కావాలనా, మంచిది, పూర్వం ఎక్కడుండేవాడి నువ్వు అన్న. స్వామి నేను రామకృష్ణ మిషన్లో ఉండేవాడిని. చాలా సంతోషం. అక్కడేం చేశావు? రామకృష్ణ పరమశ్వరుని ఆరాధించాను, ఆయన సాహిత్యాన్ని పూర్తిగా అధ్యయనం చేశాను, ఉద్యమాన్ని వ్యాప్తి గావించాను, వారి సారస్వతంతో నాకు సంపూర్ణమైన అవగాహన కలిగినది అని చెప్పాడు. అప్పుడు బాబాగారు అన్నారు, ఆ పుణ్యమే, ఆ సంస్కారమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, నీకు అర్హత కల్పించింది. ఇవాళ నా దగ్గర ఉండే అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? రామకృష్ణ మిషన్లో పనిచేయటం వల్లే అన్నారు. అందువల్ల కస్తూరి గారు రామకృష్ణ మిషన్ నుంచి వచ్చినవారు, గోకాక్ అరవింద నుంచి వచ్చినవారు. అంతేనా, పీటర్ ఫిప్స్ అనే ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆ పీటర్ ఫిప్స్ అనేటువంటి ఆయన 4 గ్రంథాలు రాశారు, బాబా క్రైస్ట్, వీరి జీవితాలు, వీరి సందేశాలకు ఉండేటువంటి సామ్యాన్ని గురించి ఆ పీటర్ ఫిప్స్ చక్కని గ్రంథాలు రాశారు. క్యాథలిక్ ప్రీస్ట్ పుస్తకాన్ని కూడా మీరు చూసి ఉంటారు, అది కూడా ఒక క్రైస్తవ మఠాధిపతి రాసినటువంటిదే. కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ నుంచి ఒక బిషప్ స్వామి దగ్గరికి వచ్చాడు. ఆయన భారతదేశంలో అన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూడాలని వచ్చి ప్రశాంతిలోనే తెస్టేసి కూర్చున్నాడు 1 నెల రోజులు. వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏదో నా పూర్వజన్మ సుకృతం, నేను కూడా ఆ ఇంటర్వ్యూ రూమ్లో ఉన్నా. నాకు ఈ బిషప్ గారిని చూడాలని నా మనసులో ఉంది. 4 రోజుల నుంచి స్వామి దగ్గర ఉన్నాడే, రోజు ఇంటర్వ్యూ పొందుతున్నాడు, ఈ సౌభాగ్యశాలిని నేను చూడాలి, ఈ భాగ్యశాలిని చూడాలని నేను అనుకుంటుండేవాడిని. బహుశా నా కోరిక వల్లేమో స్వామి నన్ను కూడా లోపలికి పిలవడం జరిగింది. నాతో అన్నారు, ఆయన నన్ను చూడడానికి వస్తే నువ్వు ఆయన్ని చూడడానికి వచ్చావయ్యా అన్నారు. అందరూ కూడా బాబావారు చూడడానికి వస్తే నేను ఈ బిషప్ను చూడడానికి వచ్చానమాట, నా కర్మ గాల. అప్పటికి అర్థమైంది నా పొరపాటు. లేదు స్వామి, మీ అదృష్టాన్ని, ఇంత అదృష్టం పొందినవాడు, మీ ఆశీస్సులు పొందినవాడిని చూడాలని ఉన్నాను. సరే మంచిదేలే, ఇవాళ బిషప్ బర్త్డే, అందుకని నిన్ను కూడా పిలిచాను అని చెప్పి నా మాట రమ్మండి, నేను ప్రత్యక్ష సాక్షి. నేను క్రిస్టియన్ కాలేజీలో 30 సంవత్సరాలు గడిపాను, 26 సంవత్సరాలు ఉద్యోగం చేశాను, 4 సంవత్సరాలు చదువుకున్నాను. ఆ బైబుల్ సాహిత్యం నాకు బాగా పరిచయం ఉన్నది. ఆ బైబుల్ గురించి ప్రసంగించిన మిషనరీస్, ఫారినర్స్ ఎందరో ఉపన్యాసాలు నేను విన్నాను. అందులో డైలీ ప్రేయర్స్ ప్రసంగాల్లో నేను చక్కగా పాల్గొంటుండేవాడిని పూర్వం నుంచి కూడా. ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి గ్రహించండి, బాబా వారు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాల గురించి వ్యాఖ్యానం చేస్తే ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఆ బిషపు అవాక్కైపోయినాడు, నిశ్చేష్టుడైనాడు, నిర్ఘాంతపోయినాడు. అబ్బా అబ్బా అంటే ఆయన వంతైపోయి ఏమి మాట్లాడలేకపోయాడు. ఆయన సత్యసాయిని అనుసరిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక మహా సదస్సు జరిగింది, సర్జన్స్ యొక్క సదస్సు. అందులో పాల్గొనడానికి ఒక ఇటలీ నుండి ఒక డాక్టర్ వచ్చాడు. ఆ డాక్టర్ వేదిక పైన చెప్పాడు, నేను కేథలిక్ వ్యవస్థకు చెందిన వాడిని, నా పేరు పోయినా పర్వాలేదు, మా దేశంలో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఇవాళ నేను చెప్తున్నాను బాబావారు ఎవరయ్యా అంటే ఇది కాస్మిక్ క్రైస్ట్. బాబావారు ఎవరయ్యా, ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ జీసస్. ఆయన సభలో ఆయన చెప్పాడు, నేను ఉన్నాను ఆ సభలో, నేను పాల్గొన్నాను. కనుక క్రైస్తవులు క్రీస్తుని బాబాలో చూస్తున్నారు. హయకోవా అని ఒక మంచి గొప్ప ఫిజిసిస్ట్ ఉన్నాడు, జపాన్ నుంచి వచ్చాడు బాబా దగ్గరికి. ఆయన అన్నాడు ఆ మాట, ఏమన్నాడు, బాబా వారు ఎవరనుకున్నావు, గౌతమ బుద్ధుడే అన్నాడు హయకోవా, ఫిజిసిస్ట్ ఆయన. అలాగే బరోనెస్కీ అని ఆయన వచ్చాడు. ఆ బరోనెస్కీ ఆయన యారిజోనా యూనివర్సిటీ అమెరికాకి చెందినవాడు. ఆయన భారతదేశంలో అందరి యొక్క చిత్రపటాలు తీశాడు, ఫోటోలు, క్రిలియన్ ఫోటోగ్రఫీ. బాబా గారి ఫోటోలు కూడా తీశాడు. తీసి సమ్మర్ క్లాసెస్లో ఒక చక్కని ఉపన్యాసం ఇచ్చాడు. అదంతా సనాసారథిలో ఉన్నది, పుస్తకాల్లో ఉన్నది, నేను చెప్పేవని నగ్న సత్యములు. ఆ బరోనెస్కీ అన్నాడు, నేను ఎలిజబెత్ సన్నిధిలో మాట్లాడాను, ఆవిడ ఎదురుకుండా మాట్లాడాను, ఫోర్డ్ ఆయన ముందు కూడా నేను మాట్లాడాను, అమెరికన్ ప్రెసిడెంట్స్ దగ్గర నేను మాట్లాడాను, కొన్ని వేల సదస్సుల్లో నేను మాట్లాడాను. నా యొక్క రీసెర్చ్ పేపర్స్ వందల సంఖ్యలో ఉన్నాయి. ఇవాళ చెప్తున్నాను గ్రహించండి, ఎవరు ఏమనుకున్నా సరే భగవాన్ బాబా దైవము, భగవాన్ బాబా అవతార స్వరూపుడు అని ఘంటాపథంగా చెప్పాడు బరోనెస్కి. ఇది ఎందుకు తెలియజేస్తానంటే మండన మిశ్రని యొక్క జీవిత విశేషాలు తెలియచేస్తూ కుమారుల భట్టు నుండి ఏ రీతిగా ఆదిశంకరుని అనుసరించాడో భగవాన్ బాబావారు దివ్యావతారమూర్తిని అనుసరించేవారు వివిధ మతస్థులు ప్రపంచ స్థాయిలో ఉన్నారు అన్న విషయం తెలియజేయడానికి. కుమారుల భట్టుని అనుసరించినటువంటి మండన మిశ్రుడు తరువాత కాలంలో ఆదిశంకరుని అనుసరించాడు. పూర్తిగా కర్మసిద్ధాంతాన్ని, పూర్తిగా పూర్వ మీమాంసను, వేద ప్రచారమును నమ్మినటువంటి ఈ మండన మిశ్రుడు, బౌద్ధాన్ని ఖండించిన మండన మిశ్రుడు తరువాత శంకరాచార్యుల యొక్క శిష్యుడైనాడు. ఇది ప్రధానంగా మీరు గుర్తించండి. ఈనాడు ఏమవుతుందో మీకు తెలియజేస్తున్నాను. భారతదేశంలో, విదేశాలలో కూడా ఇంగ్లీషు భాషలో చాలా పేరు పొందిన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇంగ్లీష్ భాషలో అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గొప్ప రచయిత, ఒక మహావక్త, మహాపండితుడు. అంతేకాదు కర్ణాటక రాష్ట్రంలో కన్నడ భాష పైన కూడా విశేషమైనటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి మహామనీషి. ఆ కన్నడ భాషలో ఉన్నటువంటి తన రచనల వలననే భారతదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారాన్ని జ్ఞానపీఠ బహుమానాన్ని పొందినటువంటి వాడు భగవాన్ బాబావారి యొక్క భక్తులు, శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ప్రప్రథమ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వారు వికే గోకాక్ గారు. గోకాక్ గారు మహాపండితుడే. ప్రస్తుతం వారి యొక్క శత జయంతి ఉత్సవాలు కర్ణాటక రాష్ట్రం అంతా కూడా మహదోత్సాహంతో జరుపుకుంటోంది. వారు పొందినటువంటి సత్కారాలు లేవు, అన్ని సత్కారాలు పొందినవారు, అన్ని పీఠములు కూడా అధిర్వహించినటువంటి వారు ఆయన. ఆ గోకాక్ గారు ప్రథమంలో అరవింద మహర్షి యొక్క అనుయాయులు. ఆయన అరవింద మహర్షిని అనుసరించాడు. అరవింద సాహిత్యం పైన విశేష పరిశోధన చేశారు, గ్రంథాలు రాశారు, అనేక ప్రవచనాలు కూడా అందించారు. బాబావారు అనుగ్రహం చేత, వారి ఆశీస్సుల ప్రభావం చేత అరవింద మహర్షి యొక్క అనుయాయి అయినటువంటి గోకాక్ గారు సత్యసాయిబాబా భక్తులైనారు. అయ్యప్పుడు అంటున్నాడు, ఎవరయ్యా అరవింద మహర్షులు చెప్పిన సత్యాన్నంతా కూడా ప్రపంచవ్యాపితం గావించినటువంటి అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అని గ్రహించినటువంటి వారు అరవింద మహర్షి. అరవింద మహర్షి చెప్పిన విషయములు ఈనాడు బాబా ఇలాగా తెలియజేశారు అని గుర్తించిన వాడు గోకాక్ పండితుడు. అంటే ఏ రీతిగా అయితే మండనమిశ్రుడు వైదిక సంప్రదాయం నుండి శంకరాద్వైతమును ప్రవేశించినాడో, గోకాక్ పండితుడు అరవింద సంప్రదాయం నుండి సత్యసాయి ఆధ్యాత్మిక ప్రవాహంలో, సత్యసాయి మహోద్యమంలో, సత్యసాయి విద్యా సంస్థలలో ఒక మహాద్భుత ఉపకరణంగా వ్యవహరించి జన్మను చరితార్థం చేసుకున్న మహామనీషి పండితుడు గోకాక్. అంటే అరవిందుని ఖండించలేదు, అరవిందుని విమర్శించలేదు, అరవింద సంప్రదాయాన్ని, అరవిందుని యొక్క బోధలను సత్యసాయి సాహిత్యంలో సంపూర్ణంగా గ్రహించగలిగాడు, ఆచరించగలిగాడు. అదే సమన్వయము అన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇక రెండవ మహామనిషి ఉన్నాడు, కన్నడ రాష్ట్రంలో పేరున్నటువంటి వాడు, కేరళలో జన్మించిన వాడు, కేరళలో జన్మించి మలయాళీ భాష, మలయాళం అది తన మాతృభాష కలిగి ఉండి ఆ తర్వాత కర్ణాటకలో కన్నడ భాషను బాగా ప్రావీణ్యం సంపాదించి ఇంగ్లీషులో తనకు తానే సాటి సుమ, ఆ ఇంగ్లీషు రాస్తూ ఉంటే ఏం చెప్పాలి, పోతన భాగవతం ఎలా ఉంటుందో, తన పెన్నుని పంచదారలో అద్ది రాశాడా, అంత చక్కని భాష, అంత చక్కని పద్య గద్య సాహిత్య రచన చేసి మహానుభావుడు పూజ్యులు కస్తూరి గారు. ఈ కస్తూరి గారు ప్రథమంలో శ్రీరామకృష్ణ పరమహంస యొక్క శిష్యులు, శ్రీరామకృష్ణ సంప్రదాయాన్ని అనుసరించిన వారు. దాదాపు 2 దశాబ్దముల పాటు ఈ రామకృష్ణ ఆశ్రమములలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వారు, చక్కని వక్త, మహారచయిత, హాస్యమునకు వారు వారే సాటి. సత్యసాయి సాహిత్యము ఈనాడు ప్రపంచ వ్యాప్తమై ఉన్నది అంటే అదంతా కూడా కస్తూరి గారి యొక్క కలము యొక్క ప్రభావము, సాయి వజ్ర సంకల్పము అని తమకు తెలియజేసుకుంటున్నాను. ఆ కస్తూరి గారు రామకృష్ణాశ్రమంలో ఉండి కొత్తలో స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి దగ్గర ఉంటూ వచ్చారు. అప్పుడు స్వామిని అడిగారు కస్తూరి గారు, స్వామి నాకేదైనా ఉపదేశం ఇవ్వండి అని. ఇస్తాను అన్నారు. 6 నెలలైంది, స్వామి ఉపదేశం చూస్తాను అన్నారు. ఇంకొక 6 నెలలైంది, స్వామి ఉపదేశం. ఈయనకి ఉపదేశం ఈ పిచ్చి వదలటల్ల. ఇది గమనించారు స్వామి. ఏమయ్యా కస్తూరి, ఉపదేశం కావాలన్నా, మంచిది, పూర్వం ఎక్కడుండేవాడు నువ్వు అన్న. స్వామి నేను రామకృష్ణ మిషన్లో ఉండేవాడిని, చాలా సంతోషం. అక్కడేం చేశావు? రామకృష్ణ పరమశివుని ఆరాధించాను, ఆయన సాహిత్యాన్ని పూర్తిగా అధ్యయనం చేశాను, ఉద్యమాన్ని వ్యాప్తి గావించాను, వారి సారస్వతంతో నాకు సంపూర్ణమైన అవగాహన కలిగినది అని చెప్పాడు. అప్పుడు బాబాగారు అన్నారు, ఆ పుణ్యమే, ఆ సంస్కారమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, నీకు అర్హత కల్పించింది. ఇవాళ నా దగ్గర ఉండే అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? రామకృష్ణ మిషన్లో పనిచేయటం వల్లే అన్నారు. అందువల్ల కస్తూరి గారు రామకృష్ణ మిషన్ నుంచి వచ్చినవారు, గోకాక్ అరవింద నుంచి వచ్చినవారు. అంతేనా, పీటర్ ఫిప్స్ అనే ఆయన ఉన్నారు. ఆ పీటర్ ఫిప్స్ అనేటువంటి ఆయన 4 గ్రంథాలు రాశారు, బాబా క్రైస్ట్, వీరి జీవితాలు, వీరి సందేశాలకు ఉండేటువంటి సామ్యాన్ని గురించి ఆ పీటర్ ఫిప్స్ చక్కని గ్రంథాలు రాశారు. క్యాథలిక్ ప్రీస్ట్ పుస్తకాన్ని కూడా మీరు చూసి ఉంటారు, అది కూడా ఒక క్రైస్తవ మఠాధిపతి రాసినటువంటిదే. కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ నుంచి ఒక బిషప్ స్వామి దగ్గరికి వచ్చాడు. ఆయన భారతదేశంలో అన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూడాలని వచ్చి ప్రశాంతిలోనే తెస్టేసి కూర్చున్నాడు 1 నెల రోజులు. వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏదో నా పూర్వజన్మ సుకృతం, నేను కూడా ఇంటర్వ్యూ రూమ్లో ఉన్నా. నాకు ఈ బిషప్ గారిని చూడాలి నా మనసులో ఉంది. నెల రోజుల నుంచి స్వామి దగ్గర ఉన్నాడే, రోజు ఇంటర్వ్యూ పొందుతున్నాడు. ఈ సౌభాగ్యశాలిని నేను చూడాలి, ఈ భాగ్యశాలిని చూడాలి నేను అనుకుంటుండేవాడిని. బహుశా నా కోరిక వల్లేమో స్వామి నన్ను కూడా లోపలికి పిలవడం జరిగింది. నాతో అన్నారు, ఆయన నన్ను చూడ్డానికి వస్తే నువ్వు ఆయన్ని చూడ్డానికి వచ్చావయ్యా అన్నారు. అందరూ కూడా బాబావారు చూడ్డానికి వస్తే నేను ఈ విషయం చూడ్డానికి వచ్చానమాట. నా కర్మ గాల అప్పటికి అర్థమైంది నా పొరపాటు. లేదు స్వామి, మీ అదృష్టాన్ని, ఇంత అదృష్టం పొందినవాడు, మీ ఆశీస్సులు పొందినవాడిని చూడాలని ఉన్నాను. సరే మంచిదేలే, ఇవాళ బిషప్ బర్త్డే, అందుకని నిన్ను కూడా పిలిచాను అని చెప్పి, నా మాట రమ్మండి, నేను ప్రత్యక్ష సాక్షి. నేను క్రిస్టియన్ కాలేజీలో 30 సంవత్సరాలు గడిపాను, 26 సంవత్సరాలు ఉద్యోగం చేశాను, 4 సంవత్సరాలు చదువుకున్నాను. ఆ బైబుల్ సాహిత్యం నాకు బాగా పరిచయం ఉన్నది. ఆ బైబుల్ గురించి ప్రసంగించిన మిషనరీస్, ఫారినర్స్ ఎందరో ఉపన్యాసాలు నేను విన్నాను. అందులో డైలీ ప్రేయర్స్ ప్రసంగాల్లో నేను చక్కగా పాల్గొంటుండేవాడిని పూర్వం నుంచి కూడా. ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి గ్రహించండి, బాబావారు బైబుల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాల గురించి వ్యాఖ్యానం చేస్తే ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఆ బిషపు అవాక్కైపోయినాడు, నిశ్చేష్టుడైనాడు, నిర్ఘాంతపోయినాడు. అబ్బా అబ్బా అంటే ఆయన వంతైపోయి ఏమి మాట్లాడలేకపోయాడు. ఆయన సత్యసాయిని అనుసరిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక మహాసదస్సు జరిగింది, సర్జన్ శిఖ సదస్సు. అందులో పాల్గొనడానికి ఒక ఇటలీ నుండి ఒక డాక్టర్ వచ్చాడు. ఆ డాక్టర్ వేదిక పైన చెప్పాడు, నేను కేథలిక్ వ్యవస్థకు చెందినవాడిని, నా పేరు పోయినా పర్వాలేదు, మా దేశంలో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఇవాళ నేను చెప్తున్నాను బాబావారు ఎవరయ్యా అంటే, ఇది కాస్మిక్ క్రైస్ట్. బాబావారు ఎవరయ్యా, ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ జీసస్, ఆయన సభలో ఆయన చెప్పాడు. నేను ఉన్నాను ఆ సభలో, నేను పాల్గొన్నాను. కనుక క్రైస్తవులు క్రీస్తుని బాబాలో చూస్తున్నారు. హయకోవా అని ఒక మంచి గొప్ప ఫిజిసిస్ట్ ఉన్నాడు, జపాన్ నుంచి వచ్చాడు బాబా దగ్గరికి. ఆయన అన్నాడు ఆ మాట, ఏమన్నాడు, బాబా వారు ఎవరనుకున్నావు, గౌతమ బుద్ధుడే అన్నాడు హయకోవా, ఫిజిసిస్ట్ ఆయన. అలాగే బరోనెస్కి అని ఆయన వచ్చాడు. ఆ బరోనెస్కి ఆయన యారిజోనా యూనివర్సిటీ అమెరికాకి చెందినవాడు. ఆయన భారతదేశంలో అందరి యొక్క చిత్రపటాలు తీశాడు, ఫోటోలు, క్రిలియన్ ఫోటోగ్రఫీ. బాబా గారి ఫోటోలు కూడా తీశాడు. తీసి సమ్మర్ క్లాసెస్లో ఒక చక్కని ఉపన్యాసం ఇచ్చాడు. అదంతా సనాసారిలో ఉన్నది, పుస్తకాల్లో ఉన్నది, నేను చెప్పేవన్నీ నగ్న సత్యములు. ఆ బరోనెస్కి అన్నాడు, నేను ఎలిజబెత్ సన్నిధిలో మాట్లాడాను, ఆవిడ ఎదురుగుండా మాట్లాడాను, ఫోర్డ్ ఆయన ముందు కూడా నేను మాట్లాడాను, అమెరికన్ ప్రెసిడెంట్స్ దగ్గర నేను మాట్లాడాను, కొన్ని వేల సదస్సుల్లో నేను మాట్లాడాను. నా యొక్క రీసెర్చ్ పేపర్స్ 100ల సంఖ్యలో ఉన్నాయి. ఇవాళ చెప్తున్నాను గ్రహించండి, ఎవరు ఏమనుకున్నా సరే భగవాన్ బాబా దైవము, భగవాన్ బాబా అవతార స్వరూపుడు అని ఘంటాపదంగా చెప్పాడు బరోనెస్కి. ఇది ఎందుకు తెలియజేస్తానంటే, మండన మిషన్ యొక్క జీవిత విశేషాలు తెలియచేస్తూ కుమారుల భట్టు నుండి ఏ రీతిగా ఆదిశంకరుని అనుసరించాడో, భగవాన్ బాబావారు దివ్యావతారమూర్తిని అనుసరించేవారు వివిధ మతస్థులు ప్రపంచ స్థాయిలో ఉన్నారు అన్న విషయం తెలియజేయడానికే. ఇక 4వ శిష్యుడు ఆదిశంకరుల యొక్క శిష్యులు పద్మపాదుడు. ఈ పద్మపాదుడు పూరిలో ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో గోవర్ధన మఠానికి ప్రథమ పీఠాధిపతిగా వ్యవహరించాడు పద్మపాదుడు. మహాభక్తుడు, ఆదిశంకరుల యొక్క శిష్యులలో అగ్రగణ్యుడు అని మనం చెప్పుకోవాలి. ఈ పద్మపాదుని యొక్క పూర్వనామము సనందనుడు. ఈ సనందనుడు పూర్వనామము పద్మపాదుడు అనే పేరు తర్వాత వచ్చింది. ఆదిశంకరుల వెంట పర్యటించేవాడు. కాశీ నుండి బదరీనాథ్ దాకా కూడా వెళ్ళాడు. గురుభక్తి ఎంతదో మీకు తెలియజేస్తున్నాను. ఒక సందర్భంలో ఆదిశంకరులను హతమార్చాలన్న ప్రయత్నం జరిగింది. మానవజాతి చరిత్ర చూసుకోండి, అవతారమూర్తులు, గురువులు అందరూ కూడా సంఘంలో కష్టాలను విమర్శలను ఎదుర్కొన్నటువంటి వారే. ఎవరు ఇందులో మినహాయింపు పొందిన వారు లేరు. ఆదిశంకరులు హతమార్చాలని వచ్చేశారు. కపాలికులు అనే వాళ్ళు వచ్చారు. ఈ కపాలికులు వచ్చేసి ఆదిశంకరుల వారిని హతమార్చాలని ప్రయత్నం చేసినప్పుడు పద్మపాదుడు ఉగ్ర నరసింహావతారమూర్తి అయిపోయాట. ఉగ్ర నరసింహుడికి ఎంత ఆవేశం అయితే ఉన్నదో అంత ఆవేశాన్ని పూని ఆ శత్రువులందరినీ కూడా తరిమి వేశాడు. అందరు ఆశ్చర్యపోయారు. అర్భకుడైన పద్మపాదుడేమిటి, శత్రువుల్ని పరిగెత్తేయడం ఏమిటి, ఆటవికులతో అందులో కపాలికులతో సమరోత్సాహాన్ని ప్రదర్శించడం ఏమిటి, ఆశ్చర్యపోయారు. అప్పుడు అంటున్నాడు, ఇది నా శక్త్యా, ఆదిశంకరులే కాశీస్సులు, నా గురువుగారి యొక్క సంకల్పం ఈ కపాలికులతో పోరాడేట్లు చేసింది, ఈ ఉగ్ర స్వరూపం ఎక్కడి నుంచి వచ్చిందో నాకే తెలియదు, ఈ పరాక్రమం ఎలా వచ్చిందో నాకే తెలియదు అన్నాడు ఆయన. అయితే ఇక్కడ మరొక విషయాన్ని గుర్తించాలి. సురేశ్వరాచార్యులను బ్రహ్మసూత్రముల పైన భాష్యం రాయమని ఆదిశంకరుల వారు సెలవిచ్చారు. సురేశ్వరులను ఇంకా సురేశ్వరాచార్యులు గారు ఇక రాయాలనుకుంటున్నాడు. అక్కడ ఉన్న పద్మపాదుడికి మనసు కష్టం అనిపించింది. మెల్లిగా గురువుగారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, స్వామి, మీరు సురేశ్వరాచార్యుని రాయమంటున్నారు, బ్రహ్మసూత్రం పైన భాష్యములు, అతడు తగినవాడు కాదు స్వామి అన్నాడు. ఏ ఎందువల్ల అని అడిగారు ఆదిశంకర్ల వారు. స్వామి, ఆయన కర్మ సిద్ధాంతవాది, నిష్ట పైన, సంప్రదాయం పైన, వీటిపైన ఆయన ఉన్నవాడు, పూర్వమీమాంసము, అలాంటి వాడిని మీరు రాయమంటున్నారు స్వామి, అది సరైంది కాదేమో అని తన సందేహాన్ని పద్మపాదుడు ఆదిశంకర్ల వారికి చెప్పాడు. అంటే సురేశ్వరాచార్యులు దీని పనికిరాడు అన్నాడు అన్నమాట. ఆయన పూర్వాశ్రమం వేరు, ఆయన నమ్మిన సిద్ధాంతం వేరు, ఈయన బ్రహ్మసూత్రాలపైన భాష్యం రాయడానికి అంతగా అర్హుడు కాడు అని చెప్పి చెప్పాడు. అయితే అలా ఊరుకున్నాడు ఆదిశంకర్ల వారు. ఈ లోపల పద్మపాదుడు ఏం చేశాడు, ఒక చక్కని గ్రంథాన్ని రాశాడు. దానికి విజయ డిండిమ అని పేరు పెట్టాడు. తాను రాసేశాడు విజయ డిండిమ అని బుక్ రాసేసి గ్రంథాన్ని రాసి చాలా బాగుందని తనకు తాను అనుకున్నాడు. ఆదిశంకర్ల వారికి చూపించాడు, స్వామి నా పుస్తకం ఎలా ఉంది. చూశాడు, చూసి పక్కన పెట్టాడు గురువుగారు. ఈ పద్మపాదుడు ఊరుకోకుండా అన్నాడు, స్వామి, భవిష్యత్తులో నా గ్రంథం యొక్క ప్రభావం ఎలా ఉంది అని అడిగాడు, ఎలా ఉంటుంది అని అడిగాడు. అప్పుడు ఆదిశంకర్ల వారు అంటున్నారు, దీని భవిష్యత్తు ఉండకపోవచ్చయ్యా అన్నాడు. భవిష్యత్తులో దీన్ని ఎవరి గురించి చెప్పుకునేవారు ఉండరేమో అన్నాడు ఆదిశంకర్ల వారు. అప్పుడు పద్మపాదుడు వెంటనే గ్రహించాడు, సురేశ్వరాచార్యులు రాస్తానంటే వద్దని నేను చెప్పాను కదా, ఆ పాపం వల్లనే, నా తప్పిదము వలనే, ఆ పొరపాటు వలననే నేను రాసిన గ్రంథం కూడా భవిష్యత్తులో వెలుగుకి నోచుకోదేమో అని ఎంతో దుఃఖించాడు, ఎంతో పశ్చాత్తాపడ్డాడు తనలో తాను. అడి ఇక పాప పరిహారం చేసుకుందాం అనుకున్నాడు పద్మపాదుడు. శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చేశారు, స్వామి నేను ఎంతో పాపం చేశాను, మీరు సురేశ్వరాచార్యుల పుస్తకం రాయమంటే నేను సందేహించాను స్వామి, దయచేసి పాప పరిహారం చేద్దాం అనుకుంటున్నాను, నేను పశ్చాత్తాపం పొందుతున్నాను, రామేశ్వరం దాకా కాలినడక పైన నేను వెళ్తాను, నాకు అనుజ్ఞ ప్రసాదించండి అన్నాడు. అప్పుడు అంటున్నారు ఆదిశంకర్ల వారు, పశ్చాత్తాపడటం మంచిదే, పరిహారం చేసుకోవాలనడం మంచిదే, నీవు రామేశ్వరం వెళ్తానన్నావు చూసావా, దానికి ఇది సమయం కాదు నాయన, వెళ్ళవద్దు అన్నారు. లేదు స్వామి, నేను పూర్తిగా దుఃఖితుడై ఉన్నాను, ఖిన్న వదనుడనై ఉన్నాను, నన్ను వెళ్ళాలి స్వామి, నాకు సెలవిప్పించండి అన్నాడు.
మంచిది కాదు నాయన అన్నారు ఆదిశంకర్లు. కానీ పద్మపాదులు వారు పట్టుబట్టాడు.
సరే వెళ్ళవలసింది గురువుగారు ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకా స్వామి దగ్గర అనుజ్ఞ తీసుకున్నాడు. శంకర స్వామి దగ్గర బయలుదేరాడు పద్మపాదుడు. అలా నడుచుకుంటూ పాదచారి వచ్చేస్తున్నాడు. కాళహస్తి చేరాడు. కాళహస్తి నుండి కంచికి చేరాడు. కంచి నుండి శ్రీరంగం చేరాడు. ఆ శ్రీరంగంలో తన మేనమామ ఉంటున్నాడు. అక్కడ తన మేనమామకు తాను రాసినటువంటి విజయ డిండిమ పుస్తకాన్ని చూపించాడు. తన మేనమామ కూడా మహాపండితుడు. శ్రీరంగంలో ఉంటున్నాడు ఆయన. వచ్చాడు కదా అని చక్కగా సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చాడు. ఆ విజయ డిండిమ గ్రంథాన్ని చూచాడు. వెంటనే మనసులో ఒక ఆలోచన వచ్చింది. మనమంతా కూడా కర్మసిద్ధాంతవాదులము, నైష్కర్మ సిద్ధాంతవాదులము, పూర్తిగా కర్మకాండ పైన పూర్తి విశ్వాసం కలిగిన వారము. ఈ విజయ డిండిమ పుస్తకము అద్వైత పరంగా ఉంటున్నది. ఆదిశంకరుల సిద్ధాంతం ప్రకారం ఉన్నది. ఇది మంచిది కాదు అనుకున్నాడు తన మనసులో. అనుకుని పద్మపాదుడితో అంటున్నాడు మేనల్లుడితో, నాయనా నువ్వు ఇంకా పైకి వెళ్తావు కదా, రామేశ్వరం దాకా వెళుతున్నావు కదా, మంచిది వచ్చేటప్పుడు ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళు. నీ పుస్తకం అంతా అప్పటికి చదువుతాను, పూర్తయిపోతుంది, వెళ్ళేదారిలో తీసుకెళ్ళు నాయన అన్నాడు. సరే మంచిది కదా అనుకున్నాడు. ఆ పుస్తకం తన మేనమామకి ఇచ్చాడు. ఇంకా పద్మపాదుడు ముందుకు సాగి వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల ఏమైంది చూడండి, పుస్తకాన్ని కాల్చి పారేశాడు మేనమ. తర్వాత మార్గమధ్యంలో పద్మపాదుడికి ఈ ఆహారంలో విషం కలిసినందువల్ల ఆయన కూడా అస్వస్థతకు గురైనాడు. ఆరోగ్యం పూర్తిగా నశించింది. ఎట్టి నివారణోపాయములు కూడా ఫలించలేదు. అప్పుడు ఎంతో బాధపడుతూ కొద్దిమంది సహాయంతో గురువుగారి దగ్గరికి వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకుని ఏడిచాడు, స్వామి మీరు వద్దన్నా నేను వెళ్ళాను, అనారోగ్యం పాలయ్యాను, అంతేకాదు నేను రచించిన విజయ డిండిమ పుస్తకం కూడా పోగొట్టుకున్నాను స్వామి అని పెద్దగా ఏడ్చాడు. అప్పుడు శంకరాచార్యులు వారు ఆయన కొంత ఓదార్చి, విజయ డిండిమ పుస్తకం పోయిందని బాధపడద్దు నాయన, నేను చెప్తాను మళ్ళీ రాసుకో అన్నారు. తనకు మేధాశక్తితో తన శిష్యుడు రచించిన గ్రంథాన్ని, తన శిష్యుడు పోగొట్టుకున్న గ్రంథ విశేషములను ఆమూలాగ్రము తన ధీశక్తి చేత తిరిగి రచయింపచేసినవాడు ధీశాలి శంకర భగవత్పాదులు. ఆ రీతిగా జరిగింది. ఆ తరువాత కాలంలో ఒక రాజు, రాజశేఖరులు అనేటువంటి రాజు ఉన్నారు. ఆ రాజుగారు ఆదిశంకరుల వారికి చెప్తారు, స్వామి మీరు మహానుభావులు, మీరు పర్యటించాలి, దేశమంతా కూడా మీరు పర్యటించి మీ యొక్క అద్వైత సామ్రాజ్యాన్ని స్థాపించాలి, శంకర విజయం అదంతా మేము దర్శించాలనుంది అని కోరతాడు రాజుగారు. పూర్వం మీకు విన్నవించినట్టుగా వేదవ్యాసుడు ఒక ఋషి రూపంలో వచ్చి ఆదిశంకరుల వారికి ఎప్పుడో హెచ్చరించాడు, చిన్ననాటనే హెచ్చరించాడు, నాయనా నువ్వు ఇక్కడ ఆశ్రమంలో కూర్చుంటే చాలదు, దేశమంతా పర్యటించాలి, నీ యొక్క సాహిత్యం అంతా కూడా ప్రచారం కావాలి అని వేదవ్యాసులు చెప్పి ఉన్నారు ఋషి రూపంలో గతంలో. దానికి తోడు ఇక్కడ రాజాజ్ఞ కూడా అయింది. ఇది పెట్టుకున్నారు. ఇక ఆదిశంకరుల వారు ప్రయాణించడం ప్రారంభించారు, పర్యటించడం ప్రారంభించారు. యావత్ భారతదేశాన్ని కూడా పర్యటిస్తున్నారు. ఆదిశంకరుల వారు అస్సాం ప్రాంతానికి వచ్చారు. అస్సాం ప్రాంతంకి వచ్చేటప్పటికల్లా అక్కడ కొంతమంది తాంత్రికులు ఉన్నారు, మంత్రశాస్త్రంలో దిట్టలు. అందులో వాళ్ళు కామరూపులు, కామరూప అనేటువంటి సంప్రదాయమునకు చెందినటువంటి వారు. వారికంతా కర్మకాండే ప్రధానము. ఆ కామరూపు సంప్రదాయానికి చెందినటువంటి తాంత్రికుల యొక్క ప్రధానమూర్తి ఎవరు అంటే అభినవ గుప్తుడు అని ఒకడు ఉన్నాడు, వాళ్లకు యజమాని ఆయన. చూడండి మహానుభావులకు ఎలా పరీక్షలు వస్తాయో. ఈ అభినవ గుప్తుడు తన మంత్ర తంత్ర ప్రభావం చేత ఏదో ప్రయోగం చేశాడు ఆదిశంకర్ల పైన. ఈ బాణావతి అని చెప్పుకుంటామే బ్లాక్ మ్యాజిక్, ఇలాంటిది ఏదో చేశాడు ఆదిశంకర్ల పైన. ఆదిశంకర్ల వారు ఆరోగ్యాన్ని కోల్పోయాడు పాపం. ఆయనకి ఎంతో శరీరం నీరసమైపోయింది. ఎంతమంది వైద్యులు వచ్చినప్పుడు కూడా దాన్ని నివారించలేకపోయారు. అక్కడే ఉన్న పద్మపాదుడు శిష్యుడు ఉన్నాడు, చూచి ఎంతో ప్రార్థిస్తున్నాడు, ఎంతో సపర్యలు చేస్తున్నాడు. అక్కడికక్కడ ఉగ్ర నరసింహస్వామి సాక్షాత్కరించాడు. అప్పుడు చూడండి ఎలా అవుతుందో, ఆ ఉగ్ర నరసింహస్వామి యొక్క ఆశీ ప్రభావం చేత, ఆదిశంకరుల యొక్క పరిపూర్ణ జ్ఞాన ఆధిక్యం చేత, నిస్వార్థ నిర్మల తత్వం చేత, ఇక్కడ పద్మపాదుని యొక్క భక్తి విశేషముడ కలియుట చేత, ఈ రెండింటి యొక్క సమన్వయం ఎంతవరకు అయిందంటే ఆదిశంకరులకు ఆ మంత్ర ప్రభావం ఇంకా పనిచేయడం మానేసింది. తిరిగి ఆరోగ్యం వచ్చేస్తోంది. మంచం మీద ఉన్నవాడు లేవడం ప్రారంభించాడు. ఆ యొక్క దుశ్శక్తులన్నీ తొలగిపోయినవి. అంతటితో ఆగల, ఎవడైతే మంత్ర ప్రభావం చేశాడో వాడక్కడి నుంచి పారిపోయాడు. ఈ అభినవ గుప్తుడు పారిపోయాడు. పారిపోతూ తన వెంట ఏ దుశ్శక్తులను శంకర్ల వారిపైన ప్రయోగించాడో ఆ దుశ్శక్తులు ఈ అభినవ గుప్తుని వెంటబడ్డాయి. చివరకు మరణం పాలయ్యాడు ఆయన. ఇది అవతారమూర్తి, శంకరావతారమూర్తిలో మనకు గమనించగల విశేషం. భగవాన్ బాబావారు చూడండి, చిన్ననాటి నుంచే చూడండి, కృష్ణావతారాన్ని గమనించండి. కృష్ణుని ప్రతి వాడు కూడా చంపడానికి ప్రయత్నించిన వాడే, చంపడమే మేనమామ దగ్గర నుంచి రాక్షసులందరూ. ఇంకా భాగవత విశేషాలు మరొకసారి మనం చెప్పుకుందాం. కృష్ణావతారం అన్ని పరీక్షలే. శంకర భగవత్పాదులు కూడా అన్ని పరీక్షలే ఎదుర్కొన్నాడు. ఇప్పుడే మీకు చెప్పాను ఏ రీతిగా అస్సాంలో ఆయన పైన కుయుక్తులు పన్నారో, దుశ్శక్తులు ప్రయోగించారో అది కూడా తెలియజేశాను. అయినప్పటికీ దయామయుడు ఆదిశంకరుడు, శంకర భగవత్పాదులు కృపామయులు, ఆయన ఏం చేశాడు, అందరినీ క్షమించాడు. ఈ మాంత్రికులను తాంత్రికులను దగ్గరకు పిలిచాడు. ఆ మంత్రముల్లో తంత్రముల్లో ఉండేటువంటి లోపాలను వాళ్లకు వివరించాడు. వివరించి అందరినీ కూడా ఉన్నతులయ్యే రీతిగా, పవిత్రులయ్యే రీతిగా ఆధ్యాత్మిక ప్రబోధములు చేసి అక్కడ నుండి శంకర్ల వారు కేదార్నాథ్ క్షేత్రానికి చేరారు. ఆ కేదార్నాథ్ క్షేత్రము చేరి తన అవతార కార్యక్రమం పరిసమాప్తం అవుతున్నది అని గమనించి అక్కడ నుండి తాను శరీరము నుండి విడుదల పొందినట్టుగా మనకు చరిత్ర చెప్తూ వచ్చింది. ఈనాటి చరిత్ర చూడండి. భగవాన్ బాబావారి యొక్క దివ్యత్వాన్ని పరీక్షించాలనుకున్నారు. భగవాన్ బాబావారి యొక్క దివ్యత్వాన్ని ప్రశ్నించారు, అనుమానించారు. ఏం చేశారు చిన్నప్పుడు ఆయన్ని? ఒక భూత వైద్యుడికి అప్పు చెప్పారు పాపం. ఆ భూత వైద్యుడు ఏం చేశాడు, శ్మశానం దగ్గరికి అర్ధరాత్రి తీసుకెళ్ళాడు పిల్లవాడైన బాబా గారిని. శరీరం అంతా ముండనం చేశారు, కత్తితో ఘాట్లు పెట్టారు, నిమ్మకాయ పిండారు దానిపైన, కళ్ళల్లో కలికం పోశారు. ఆ చిరునవ్వు చదరలేదు, ప్రేమ తరగలేదు, కరుణ ప్రవహిస్తూనే ఉన్నది. కనుక ఆదిశంకరులు క్షమాగుణం కలిగినారా అన్న అనుమానం మనకు ఉండదు. అవతారమూర్తులకు క్షమాగుణమే అవతారమూర్తి లక్షణం. అంటారే గివింగ్ అండ్ ఫర్ గివింగ్, ఇవ్వటం క్షమించడం, అదే అవతారమూర్తి యొక్క లక్షణం. వాళ్ళు పగ ప్రతీకారం ద్వేషం మనలో ఉన్నట్టుగా ఉండదు, వాళ్ళు అవతారమూర్తులు. అది స్వామి యొక్క చిన్నప్పటి చరిత్రలో మనకు తెలుస్తున్నది. దాన్ని తట్టుకున్నాడు ఆ కష్టాన్ని. ఆ తర్వాత కాలంలో ఇంటికి పిలిచి వడలలో విషం కలిపి పెట్టారు స్వామికి. శరీరం అంతా కూడా నీలవర్ణంలో మారింది. మళ్ళీ తన సంకల్పం చేత తిరిగి యథాస్థితికి వచ్చేశాడు బాబాగారు. ఆ విషం పెట్టిన వాడిని క్షమించి తన ఆశ్రమంలో ఉద్యోగం ఇచ్చాడు తర్వాత కాలంలో. చూడండి, ఆలోచించండి ఆ క్షమాగుణం యొక్క పరాకాష్ఠ. వారు ఉన్నటువంటి పాకాన్ని తగలబెట్టారు. ఏమైంది? ఏమి కాల ఎక్కడెక్కడ మీరు పరీక్ష చేశారో ఆ పరీక్షకు తట్టుకొని తన యొక్క కీర్తి చంద్రికలు జగత్ పరివ్యాప్తమై ఉన్నవి. సత్యసాయి యుగంలో ప్రతి పరీక్షలో ఇంకా వారి యొక్క దివ్యత్వం ప్రకటింపబడింది. ఈ రీతిగా శంకర భగవత్పాదుల యొక్క ప్రధాన శిష్యులు, వారి యొక్క చరిత్రలు, శంకర భగవత్పాదుల యొక్క శంకర విజయము అనేటువంటిది ఈ సత్యసాయి స్వర్ణయుగంలో కలియుగ అవతారమూర్తిగా భావింపబడుతున్నటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క భక్తులైన శిష్యుల యొక్క చరిత్రలతో ఒక తులనాత్మక పరిశీలన మీకు అందించాలన్న భావంతో ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను.